Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. గురు శిర ప్రభుపాదకి రాధా కృష్ణచంద్రకి రాధా గోపినాథ్కి రాధా పార్శ్వసారథికి జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాకి గోవింద శ్రీనివాస్కి రౌమికాయకి హరినామ సంకీర్తనకి నిరంతరా శ్రీమద్ భాగవతంకి పితాయ గౌర ప్రేమనందే హరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం శైవ నరోత్తమం వేదిం సరస్వతిం వ్యాసం సతోజాయ మదీరయే నత్రప్రాయేషవద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే రతమశ్లోకే వచ్చే భవతి నైష్టికి హే కృష్ణకరుణా సింధో దీనబంధో వికస్పతే లోకేశగోపికా కాంత రాధాకాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్లోకం 21 చదువుతున్నది శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం అధ్యాయం 26 శ్లోకం 21. యత్తత్వగుణం స్వచ్ఛం యత్తత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతపదం శాంతం భగవతపదం యదాహుర్వాసుదేవాక్యం యదాహుర్వాసుదేవాక్యం చిత్తం తన్మాహరాత్మకం చిత్తం తన్మాహరాత్మకం. Let's repeat what my translation. Yes, here I say, Tat, Adi, Tatvagunam, Tatvagunamu, Swacham, Swachamu, Shantam, Shantamu, Bhagavataha, Devadevani Yokka, Padam, Abhagatama Sesukonadi Sthiti. Yes, here I say, Ahuhu, Pilavadinari, వాసుదేవ ఆఖ్యం వాసుదేవ నామముతో చిత్తం చైతన్యము తత్ అది మహత్ ఆత్మకం మహత్తత్వమునందు ప్రకటమగును. దీని కర్తము భాష్యము చెప్పినది ఏసీ భక్తి వినాంత స్వామి శ్రీల ప్రభుపాద జయ శ్రీల ప్రభుపాద. దేవదేవుని ఎరుగుటకు స్వచ్ఛమును శాంతమును అయిన స్థితియు సాధారణముగా వాసుదేవాయుడు పిలువబడినది నదు తత్వగుణం మహత్తత్వమునందు ప్రకటమగును. పాశ్యం వాసుదేవ ప్రకటము దేవదేవుని అవగతము చేసుకునే స్థితి శుద్ధతత్వమని పిలువబడదు. శుద్ధతత్వమునందు ఇతర గుణములు రజోగుణము తమోగుణము అతిక్రమ ఉండదు, అతిక్రమణ ఉండదు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులనేది చతుర్వ్యూహముగా భగవానుడు విస్తరించుటను గూర్చి వేదవాక్యమున పేర్కొనబడినది. మహత్తత్వపు పునఃప్రకటనమునందు ఈ చతుర్వ్యూహము ప్రకటమగుతుందను. అంతరములందు పరమాత్మునిగా విరాజిల్లియున్న వాడే తొలుత వాసుదేవునిగా విస్తరించు. వాసుదేవ స్థితి అనున్నది భౌతిక వాంఛల అతిక్రమణ నుండి విడిపడి ఉండను. ఆ స్థితి అంటే మనుజుడు దేవదేవుని అవగతము చేసుకొనగలడు. అది ఏ భగవద్గీత యందు అద్భుతమగు లక్షణమని వివరింపబడినది. ఇది మహత్తత్వము యొక్క మరి యొక్క లక్షణం. రజ సమోగుణ కల్మిషముల నుండి విడివడి ఉన్నందున వాసుదేవ విస్తారం కృష్ణభక్తి భావన అని పిలువబడను. ఇట్టి సత్తమగు అవగాహన స్థితి దేవదేవుని ఎరుగుటకు మనుషులకు తోడ్పడను. వాసుదేవ స్థితి భగవద్గీత యందు క్షేత్రజ్ఞునిగా క్షేత్రము ఎమిగిన వాణిని మరియు పరమాత్మ జ్ఞానమును సూచించను కూడా వివరింపబడింది. ఒకనొక దేహమునందు నిలిచి ఉండేది జీవుడు ఆ దేహమును మాత్రమే ఎరిగి ఉండను. కానీ పరమాత్మయు వాసుదేవుడు మాత్రము ఒకనొక దేహమును మాత్రమే కాక అన్ని దేహముల కర్మక్షేత్రములను ఎరిగి ఉండను. కనుక శుద్ధ చైతన్యమునందు కృష్ణభక్తి భావన ఎందు నెలకొనుటకు మనుజుడు వాసుదేవుని అర్చింపవలను. వాసుదేవుడు అనగా ఒంటరిగది కృష్ణుడని భావన. కృష్ణుడు లేదా విష్ణువు ఆంతరంగిక శక్తితో కూడి ఉండక ఒంటరిగా ఉన్నప్పుడు వాసుదేవుడని పిలువబడను. ఆంతరంగిక శక్తితో కూడి ఉన్నప్పుడు అతడు ద్వారకాధీశుడని పిలువబడను. అనగా శుద్ధ చైతన్యమును కృష్ణభక్తి భావనను పొందుటకు మనుజుడు వాసుదేవుని అర్చించవలెను. బహుజన్మల పిదపనే జ్ఞానియగు మనుజుడు వాసుదేవుని శరణమునందునని భగవద్గీత ఎందు వివరింపబడినది. కానీ అటువంటి మహాత్ముడు అర్థురాలుందును. విద్యాహంకారము నుండి బయటపడుటకు మనుజుడు సంకర్షణని అర్చింపవలేదు. శివుని మాధ్యమమున సంకర్షణని అర్చించవచ్చు. శివుని దేహమును చుట్టి ఉండు సర్పములు సంకర్షణని ప్రాతినిధ్యములే. శివుడు సర్వదా సంకర్షణని ధ్యానమున సంలగ్నమై ఉండను. సంకర్షణని భక్తునిగా శివుని నిజముగా ఆరాధించువాడు విద్యాహంకారపు నుండి బయటపడదు. మానసిక క్లేశముల నుండి విడుదల కోరువాడు అనిరుద్ధుని అర్చించవలెను. ఈ ప్రయోజనము కొరకై శాస్త్రములందు చంద్రుని అర్చనము ఉపదేశింపబడినది. అదేవిధముగా బుద్ధి ఎందు స్థిరత కొరకై మనుషుడు ప్రద్యుమ్నుని అర్చించవలెను. బ్రహ్మదేవుని అర్చనము ద్వారా అతనిని చేర సాధ్యమగును. ఈ విషయములన్నీ వేదవాక్యమున వివరింపబడినవి. ఓమ జ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శ్లాకయాం చతురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామం విష్ణుపాదాయ కృష్ణశ్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశకృతినే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసవి గౌరవస్వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యత్తత్సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవత పదం యదా దుర్వాసుదేవాక్యం చిత్తం తన్మహదాత్మకం. దేవదేవుని ఎరుగటకు స్వచ్ఛమును శాంతమును అయిన స్థితియు సాధారణముగా వాసుదేవ అని పిలువబడినది నగు సత్వగుణము మహత్తత్వమునందు ప్రకటమగును. ఈ శ్లోకంలో భగవంతుని మనం అర్థం చేసుకోవాలా అంటే ఏ రకమైనటువంటి చైతన్యంలో ఉన్నప్పుడు భగవతత్వాన్ని మనం అర్థం చేసుకోగలము అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. చాలామంది మనం నడుస్తూ ఉంటారు, మీరు ఈ నియమాలన్నీ కూడా ఎందుకు పాటిస్తారు, రాజమండ్రిలో కూడా ఒక ఆయన స్వామి గారు వారు ముసలాయన ఉండేవారు. ఆయన ఒకరోజు ప్రవచనంలో ప్రభుజీ మొదట ఒక మాల హరే కృష్ణ మంత్రం జపం చేయమన్నారు, సరే మొదలుపెట్టాము. తర్వాత మళ్ళీ నాలుగు నియమాలు ఏంటామని చెప్పారు, సరే అది కూడా ఏదో కష్టపడి మొదలుపెట్టాం. మళ్ళీ ఏకాదశి వ్రతం అంతా ఉన్నారు, ఇక పెంచుకుంటా పోతా ఉన్నారు ఏంటి. డాక్టర్ కూడా మొదట ట్రీట్మెంట్కి మనం వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, ఏం లేదా సింపుల్ చిన్న అనస్థీషియా ఇస్తాము, నేను ఏదో ఆపరేషన్ అయిపోద్ది, అసలు మీకు తెలియదో తెలియదు. అంటే కాకుండా మీకు పట్టించకూడదు, గో చేస్తాము, మీకు రీచ్ చేస్తాము లోపల, ఇవన్నీ భయపెట్టే అసలు ట్రీట్మెంట్కి రాదన్నమాట. ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ప్రాపంచికంగా శరీరం అనేది ఏదైనా అనారోగ్యానికి గురి అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మన కేసు అయితే మానసికంగా మన యొక్క చైతన్యం అన్నటువంటిది కలుషితమైంది అన్నమాట. ఆ చైతన్యాన్ని శుద్ధిపరచడం కోసం మనం ఆధ్యాత్మిక జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ నియమ నిబంధనలన్నీ పాటించడం ద్వారా మనం రజస్తమో గుణాల్లో బద్దులైనటువంటి జీవుడు, భగవంతుడు మన జీవితంలోకి అంత ప్రవేశిస్తాడో అంత మన యొక్క గుణాలు బంధకం నుంచి మనల్ని విముక్తిని చేస్తాడు. గజేంద్రుడు కూడా ఆయన ముసలి యొక్క నోటిలో చిక్కుకొని పోయాడు. మనం కూడా ఈ సత్వ రజస్తమో గుణాలతోటి బంధింపబడి ఉన్నాం, గుణాలంటే కాళ్ళు బంధింపబడి ఉన్నాం. ఆ గుణాల నుంచి మనం విముక్తిని పొందాలా అంటే గజేంద్రుడు ఎంతో ప్రయత్నం చేశారు, ఏమని తను తాను రక్షించుకునేదానికి ఏమైనా కుదిరిందా వీలైందా. భగవంతుడు అదే గీతలు చెప్తున్నారు, ధైర్యేష గుణమని మమ మాయాడు రక్షయ. ఈ త్రిగుణాలతో కూడినటువంటి మాయా శక్తి నా శక్తి, నీ శక్తితో నువ్వు దాన్ని జయించలేవు. మనం చాలా అల్పులు ఉన్నాం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఆత్మ యొక్క స్వరూపం ఎంత, వెంట్రుక కొన భాగంలో 10,000 వంత అంట. మరి మాయాదేవి ఆమె చాలా పెద్ద విరాట రూపం. సో ఆమె యొక్క ప్రభావం నుంచి మన శక్తితో మనల్ని విముక్తి చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు, మామేవై ప్రపద్యంతి మాయామేకాంతరం చేసే, ఎప్పుడైతే నాకు శరణాగతి పొందుతావో అప్పుడు నువ్వు ఈ యొక్క మాయను వేయించడానికి అవకాశం ఉంది. మామేవై ప్రపద్యంతి మాయామేకాంతరం చేసే. ఈ భౌతిక జగత్తులో ఏంటి అంటే ఈ గుణాలకి ఇంకా మనం లోపడేటువంటి వాతావరణాన్ని తెలుసుకుంటూ పోతూ ఉన్నాం. మీరు ఇప్పుడు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి, లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్ళండి, ఏ కాలక్షేపానికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళగానే మీ కృష్ణుడు గుర్తొస్తాడు. ఇమీడియట్గా కృష్ణుడు మర్చిపోతాం మనం. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే మాయా రిప్రజెంటేటివ్స్ అన్నమాట ఈ శాస్త్రవేత్తలు. వాళ్ళు మనల్ని మాయామోహితుల్ని చేసి భగవంతునికి దూరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువారి వారి లాంటి ఆచార్యులు వాళ్ళ యొక్క బంధనాల నుంచి మనల్ని విముక్తిని చేసి భగవంతుని దగ్గరికి చేర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. జీవుడు కలియుగంలో చేసేటువంటి పాపాలకు కూడా భగవంతుడు శిక్షించడానికి ఈ మనుషులకే అతిక్రమించాక ఇస్తా ఉన్నారు. వీళ్ళు రకరకాలని ఈ టెక్నాలజీ అంతా కనుక్కొని ఈ టెక్నాలజీ వల్ల మనిషి ఏమవుతున్నాడు, పతనం అవుతున్నాడు. వీడేదో ఉద్ధరించబడుతున్నాడని కనుక్కుంటున్నాడు అజ్ఞానంగా. మొదటి సైకిల్ కొనుక్కొని సైకిల్లో తిరిగేటప్పుడు, లేకపోతే ఎడ్ల బండిలో తిరిగేటప్పుడు యాక్సిడెంట్ కూడా ఎంతమంది తెచ్చుకున్నారు రికార్డ్ చూడండి. ఎదురు బండి గుద్దుకొని ఎంతమంది తెచ్చుకోవాలి రికార్డ్ ఏమన్నా సడన పొరపాటున బండి నడపడం చేతగా చక్కెక్కడ కింద పడితే చెప్పలేం కానీ, లేకపోతే గుద్దుకొని చచ్చిపోయినటువంటి సంఘటన. సో ఇప్పుడు స్లోగా మోటార్ బైకులు తయారు చేశారు, కార్లు తయారు చేశారు, దాంట్లో మళ్ళీ వేగాన్ని పెంచారు. సో భగవంతుడు ఏంటి అంటే దుష్ట శిక్షణకి స్వయంగా ఆయన రావాల్సిన అవసరం లేదు. వీడికి ఇటువంటి విపరీత బుద్ధి చేస్తే చాలు, వీడేదో ఒకటి కొత్తలు జరుగుతూనే మేము దానివల్ల కొంతమంది పోతుంది. ఇప్పుడు మన ఆకాశంలో నడిచే కార్లు కనుక్కున్నారంట. ఇంతకుముందు రోజు చూసినారా అండి వాహనాలకు బుద్ధి వస్తాయని చెప్పారు కూడా. ఇప్పుడు ఆకాశం చూస్తున్నారా ఎక్కడి నుంచి ఎప్పుడు ఏం చేసిన పడుతుందా అని. ఇవన్నీ ఏంటి అంటే హోల్సేల్ గా భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి, మానవులు చేసే పాపాలకి భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలకి అతి తెలియసే పిలిచి వీళ్ళు ఇవన్నీ కనుక్కొని హోల్సేల్ గా కొంచెం భారం తగ్గించడానికి ఏర్పాట్లు ఇవన్నీ. కానీ మనం శాస్త్రవేత్తలు ఏమనుకుంటా ఉన్నాం, వాడు ప్రియాతిథుడు అనేటువంటి వ్యక్తి ఇవన్నీ నా యొక్క సుఖం కోసం సౌఖ్యం కోసం ఇవన్నీ కనుక్కుంటా ఉన్నాడు. కౌరవులు అనుకున్నారు ఇతను మన చాలా ప్రియమైనటువంటి వాడు, నాకు మా ప్రయోగి దాచి మాకన్నీ అనుకూలమైనటువంటి సలహాలు ఇస్తా ఉన్నాడు, అది నిజమా. సో భగవంతుడు ఆ కౌరవులతో వినాశకాలే విపరీత బుద్ధులు కలిగించేటువంటి ఒక వ్యక్తిని ఆయన రిప్రజెంటేటివ్గా పెట్టారు వాళ్ళు వినాశనాలు. సో ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏంటి అంటే చక్రి మామలు అన్నమాట. వాళ్ళందరూ మన యొక్క శ్రేయస్సు కోసం అంత టెక్నాలజీ అది ఇది కనుక్కున్నట్టుగా, కానీ ఈ టెక్నాలజీ అన్ని సరిగా వినాశనం. సెల్ ఫోన్ వల్ల బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎంతమంది వస్తూ ఉన్నారు. ఈ వాహనాలు పెరిగేటువంటి యాక్సిడెంట్స్ వల్ల నిన్న నేను జస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు గన్నవరం దాటంగానే ఒక యాక్సిడెంట్ స్పాట్ బైక్ అనమాట బాడీ ఎక్కడ పోయింది. సో అటువంటి ఒక 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు చేస్తే ఒక 5-6 ఇంటికి మినిమం చూడొస్తాను కదా. దీన్ని బట్టి ఒక 400 కిలోమీటర్లు అంటే దేశం అంతా ప్రపంచం అంతా ఎన్ని బండ్లు ఎన్ని వాహనాలు ఎన్ని యాక్సిడెంట్స్ ఎంతమంది పోతా ఉన్నారు ఏంటి, అదే ఎద్దుల బండి నడిచేటప్పుడు ఎంతమంది పోయారు అందుకని పోలేదు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనిషి ఈ టెక్నాలజీ అంతా కూడా కనుక్కొని ఏదో సాధించాడు. ఏం సాధించావు? గౌపాలు గారి దగ్గరికి వెళ్ళి ఒక సైంటిస్ట్ అడిగాడు అనమాట, మేము టెక్నికల్గా ఎంత అడ్వాన్స్ అయ్యా, మీరు 24 గంటలు మమ్మల్ని ధర్మహీన కొద్దిని సమానం కొద్దిని సమానం జంతువుతో బోధిస్తారు, మేము ఇంత టెక్నాలజీ సాధిస్తే మీరేంటి మమ్మల్ని పశువు సమాన జంతువులు జంతువులు అడిగేమంటారేంటి మీ ప్రవచనాలు అంటున్నారు. ప్రభుపాద గారు నవ్వుతూ అడిగారు అన్నారు, ఏమయ్యా ఇంత టెక్నాలజీ సాధించి నువ్వు చేసే పనులు ఏంటి అన్నారు. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఏ టెక్నాలజీ లేకుండా ఇది కుక్కలు పనులు పనులు చేసేస్తా ఉన్నాయి. మేము లేకుండా అనుకుందాం ఏంటాను. నేను ఒకసారి వచ్చే ప్రభుత్వ సమాచారం చెప్పాను, అది మనం పోయినప్పుడు బోబో అంటే బోబో కాదు నవ్వు అని మాట్లాడుతుంది. ఏమంటే వీడు ఎంత కష్టపడుకుని చేసే ఈ నాలుగు పనులు మనం ఏ కష్టం లేకుండా అట్టయట తిరుగుతూ ఈ నాలుగు చేసేస్తాం అని చెప్పి అవి క్యాండీ చేసుకున్నాయి, నవ్వుకున్నాయి మన అన్న చూస్తే. మరి ఇంత టెక్నాలజీలో కనుక్కున్నాను కనుక్కున్నానని నాలుగు తరగతి జయించావా? జన్మ మృత్యు ముసలితనం వ్యాధి వీటితో మనం జయించాం. అప్పుడు ఒక శాస్త్రవేత్త చెప్పారు, భవిష్యత్తులో మేము వీటిని జయించామని పోస్ట్ చేసే బౌన్స్ అయిపోతాడు. భవిష్యత్తులో మేము జయిస్తాం. సో మనం మొదలు చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా యథార్థాన్ని కప్పివేయడానికి, సత్యాన్ని కప్పివేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక ఆశను జీవనకి పుట్టేస్తూ ఉన్నారు, ఒక హోప్ అనమాట. రేపు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ది హోల్ సైంటిస్ట్లు అందరూ కూడా ఈ ప్రపంచానికి ఏం హోప్ ఇస్తున్నావు అంటే రేపు విల్ బి సో హ్యాపీ. కానీ రేపు అనే దాంట్లో ఇంకా నరకం ఉంటుంది, నరకం పెరుగుతుంది, డబుల్ డబుల్ అవుతుంది. ఎందుకంటే జీవునికి ఆనందం అనేటువంటిది టెక్నాలజీ నుంచి రాదు, ఈ యొక్క ఇంద్రియ భోగం నుంచి రాదు. జీవునికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ పరమాత్మ వాసుదేవ పరాయణ, ఆ వాసుదేవుడు ఎవరైతే శరణాలు పొందుతారో, ఆ వాసుదేవుని ఎవరైతే గుర్తిస్తారో, ఆ సత్యయోగంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు, ఆ భగవంతుని ఎవరైతే గుర్తిస్తారో వాళ్లే ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం గారి దగ్గర కొంతమంది వస్తున్నారు, మీరు 24 గంటలు దగ్గరలో దీపంలో ఇవి అనుకుంటా మీరు హ్యాపీనెస్ వచ్చేస్తుంది, లేకపోతే భోజనం వచ్చేస్తుంది అది ఇది అంటే ప్రభుపాదు గారు చెప్తారు, బాధ్యత గల తండ్రి భగవంతుడు, ఆయన ఇవ్వలేదు ఏం లేదు ఈ శిష్యులు, ఆయన ఇవ్వలేదు ఏం లేదు. ఒకసారి అక్బరు బీర్బల్ ఇద్దరు కలిసి ఎక్కడో పని మీద ప్రయాణం చేసిపోతా ఉన్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఆనందం వచ్చింది, బాగా అలసిపోయాడు. తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు పళ్ళ బయలుదేరదాం అని చెప్పి ఆగాడు అన్నమాట. ఆగితే చాలా ఆకలిగా ఉంది. అక్బర్ అన్నాడు, చుట్టుపక్కల ఏదన్నా చిన్న ఇల్లు గిల్లు ఏదైనా దొరికితే కొంచెం భోజనం అడిగి తినేస్తామని ఒక అన్నాడు. బీర్బల్ అన్నాడు, లేదండి నేను రామనామం చేసుకుంటున్నాను. ఇక్కడ శిక్షా చాలా రామనామం చేసుకుంటే ఆకలి ఎక్కడ తీరుద్ది వాళ్ళ పొలం అన్నాడు. లేదు లేదు నేను రావాలంటే పోండి, నేను రామనామం చేసుకుంటాను. సో ఆయన అక్బర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయన కూర్చొని రఘుపతి రాఘవ రాజారావు బదిలీ చేసుకుంటా ఉన్నాను. కొంత దూరం అయిన తర్వాత గిల్లు గుర్తించాడు అక్బరు. వాళ్ళు వెళ్ళి చూడగానే రాజంత గోడ మనిషికి వచ్చాడని చెప్పి చాలా మర్యాదగా లోపలికి తీసుకెళ్ళి మంచి పంచభక్త పరమాణాలు అప్పటికప్పుడు తయారు చేసి బాగా వండించి సంతృప్తింపరిచారు. నేను వచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నాడంటే, మా మంత్రి ఒక ఆయన ఉన్నాడు అక్కడ కొంచెం దూరంలో, పాప ఆకలి ఉన్నాడు, కొంచెం ప్యాక్ చేసి ఇచ్చాడు. సో వాళ్ళు ప్రసాదం ప్యాక్ చేసి ఇచ్చారు. ఆ ప్యాక్ చేసి తీసుకొని నేను వస్తాడు. ఇలా ఇలా కూర్చొని బిర్బలు భజన చేస్తున్నాడు హ్యాపీగా. ఏమన్నా బిర్బలు ఇదో నీకు ప్రసాదం తీసుకొచ్చాను భోజనం అని చెప్పించాడు. ఆయన భోజనం కన్న తర్వాత అక్బరాలు చూసావా, అక్బర్ పొడి వస్తే కదా నీకు భోజనం లభించింది, ఇక్కడ కూర్చొని భజన చేస్తే భోజనం అక్కడ లభిస్తున్నాను. అప్పుడు బీర్బలు బాగా అర్థం చేసుకోండి నామం యొక్క మహిమ ఏంటో, నేను ఇక్కడ కూర్చొని భజన చేస్తే రాజు అంత చోటు నా క్యారీర్ పట్టుకొని తీసుకొని వచ్చాడు. నేను ఇక్కడ కూర్చొని భజన చేసుకుంటుంటే రాజు అంత చోటు నా క్యారీర్ పట్టుకొని తీసుకొచ్చాడంటే ఇది నామం యొక్క శక్తి, ఇది నామం యొక్క మహిమ. ఇది నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణేన కాల బహుధమైన సర్వశక్తులన్నీ కూడా యొక్క నామంలో ఉన్నాయి, నామంలో ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు ఏంటి అంటే ఈ సంకర్షణుడి రూపంలో అందరి హృదయాల్లో కూడా కూర్చొని ఉన్నాడు ఆయన. ఏ జీవుడికి ఏది అవసరమో ఆయన ఖచ్చితంగా తెలుసు, ఇవ్వలేక కాదనమాట. కానీ అది వారికి సద్వినియోగపడుతుందా సద్వినియోగపడదా అని చెప్పి చూసి ఆర్చి చూచి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అంత మాత్రాన ఆయనకి చెవులు లేవు, ఆయనకి కళ్ళు లేవు, ఆయనకు ఏమీ వినడు, ఆయనకు మన గురించి తెలియదు. జగన్నాథుడు ఇవన్నీ లేకుండా రూపంలో అతనికి అవసరించాడు అనేది ఆచార్యులు వివరిస్తారనమాట. ఇవేమీ లేకపోయినా కానీ ఆ పనులన్నీ నేను చేస్తూ ఉంటాను. ఆయనకి చెవులు కనిపిస్తే ఏమి చేయాలి కనిపిస్తుంది, చేతులు కనిపిస్తున్నాయా మొండి చేతులు, కాళ్ళు కనిపిస్తున్నాయా అప్పుడు కాళ్ళే లేదు. ఇవన్నీ లేకపోయినా కానీ నేను ఇవన్నీ ఉన్న వ్యక్తి పనులు రకంగా చేస్తాడో ఆ రకంగా నేను పనులు చేస్తాను అని ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడానికి ఆ రూపంలో జగన్నాథుడు వెళ్తాడు అని చెప్పి ఆచార్యులు వివరించారు అనమాట. సో భగవంతుడికి ఏది అవసరం లేదు. పరమాత్మగా హృదయంలో కూర్చొని ప్రతి జీవుని యొక్క అవసరం ఏంటి అనేటువంటిది ఆయనకు తెలుసు. ఆయన ఇవ్వగలడు, ప్రతి ఒక్కరికి ఏదైనా కానీ ఇవ్వగలడు, ఆయన ఇవ్వలేక కాదు. అయితే మనం ఏంటి అంటే ఈ యొక్క భగవత్ తత్వం అన్నటువంటిది మనకు అవగాహన కావాలా అంటే భగవంతుడికి మనం శరణాగతి పొంది గజేంద్రుడు ఏ రకంగా ఏ ఆది మూలం అని చెప్పి ఇంకా తన వల్ల కాలేదు, ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ముసలి బంధనాల నుంచి విముక్తిని పొందడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా కానీ తన వల్ల కాలేదు. రక్తం దానికేంటి స్నానం బలం, రక్తం తాగుతూ ఉంది, రక్తం తాగేటువంటి దానికి శక్తి పెరుగుతూ ఉంది. మనం కూడా ఈ మాయ బంధనాలను చూసుకొని మనం కోల్పోయేది రక్తమే, జనానికి అర్థం కావట్లేదు. నువ్వు శక్తి ఉంటే కదా పని చేస్తావు, పని చేస్తే ధనం వస్తుంది. నువ్వు ఆ శక్తిని వినియోగించినప్పుడు కష్టమవుతుంది శరీరంలో, రక్తం కష్టమవుతుంది. కాబట్టి రాత్రి పూట ఇంద్రియమైనటువంటి దాంతో మనము రక్తమే కానీ వస్తూ ఉందాం. సో నీ ప్రపంచంలో నీ యొక్క సుఖం అంతా కూడా నీ రక్తం యొక్క వినియోగాన్ని బట్టి నీ సుఖం ఆనందం ఉంటుందని చెప్పి ప్రభుత్వాలు చెప్పారు. సో ఇక్కడ ఏ విధంగా ఆ ముఖం గజేంద్రుడు పట్టుకొని రక్తం పీలుస్తూ ఉందో మనం కూడా ఈ మాయ యొక్క మీతో దగ్గరైంది ఆ రక్తాన్ని చింతిస్తూ ఉన్నాం ఇక్కడ ఆనందాన్ని అనుభవించడం కోసం. ఎప్పుడైతే ఆ గజేంద్రుడు భగవంతుని పిలిచాడో ఆ భగవంతుడు సుఖ చూసేటం ప్రతి ఆ ముఖం యొక్క తిరస్సును ఖండించాడో అప్పుడు గజేంద్రుడు విముక్తి పొందాడు. ఎందుకైనా నామం చేయాలా గజేంద్రుడు ఏం చేస్తే భగవంతుడు ఉంటాను కాదు ఏ స్వామి నన్ను అర్పించు ఆ పిలుపుకి భగవంతుడు వచ్చారు. మనం ఎవరు ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకు జీవించాలంటే కోపాలు వాచిస్తున్నారు. మాయాజలంలో చిక్కుకొని మాయను సేవిస్తూ ఉన్నాను, నన్ను అనుగ్రహించి నీ సేవలో నేను కైంకర్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అనేటువంటి ప్రార్థనే హరికృష్ణ మహామంత్రం యొక్క అర్థం అన్నమాట. మాయొక్క సేవలో నేను భద్రమై ఉన్నాను, దాని నుంచి విముక్తులై నీ సేవలో కైంకర్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ పిలుపు యొక్క అర్థం ఏంటి అంటే నేను మాయొక్క సేవలో నిమగ్నమై ఉన్నాను, నీ సేవలో నన్ను కైంకర్యమయ్యేటట్టుగా అనుగ్రహించు. అందుకని పిలవాల, అందుకని నామం చేయాలి. అంటే మనం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క సేవలో ఉండాలని ఉండకూడదా, నేను ఉండకూడదు అనేటువంటి అగ్రిమెంట్ తోటి ఆధ్యాత్మించడానికి జగత్తులకు వచ్చాం మనం. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, గురువు భగవంతుడే మనల్ని తప్పు చేయకుండా చేయొచ్చు కదండి, మనం ఎందుకండి అనుమతిస్తున్నాడు. ఆయన్ని ఆయన కంట్రోల్లో మనం ఉండకూడదు, నేను స్వతంత్రంగా ఉండాలా అన్నటువంటి కోరికతోటి ఆధ్యాత్మిక జగత్ నుంచి భౌతిక జగత్తులకు వచ్చాం. స్వామి నీ ప్రమేయ నేను ఉండకూడదు, అందుకని భగవంతుడు వాడు పిలిచి నేను నీకు శరణాగతి అవుతున్నాను స్వామి అనేంత వరకు ఎవరి జీవితంలో ఆయన ఇంటర్ఫియర్ అవ్వడు. అనంతరం మనం అంతా సర్వీస్ చేశారు, భగవంతుడు సర్వీస్ చేశారు అనుకోండి, చేస్తే ఏమంటాం నేను పిలిచానా ఎందుకు వచ్చా, చిన్నోళ్ళం కాదండి మనం, తక్కువ అంచనా ఇవ్వడానికి ఏం లేదు. ఇంద్రియ భోగాలు బాగా ఇష్టం ఉండే వ్యక్తి దగ్గరికి భగవంతుడు వచ్చేసి ఎవరైనా నీకు వైరాగ్యం ఇచ్చేస్తాందా, నువ్వు భక్తుడు అయిపోవట, నేను బలవాడను. మనం ఏదో ప్రోగ్రామ్ లో 70 ఏళ్ల ముసలాయిని లక్ష్మీతో అన్న లక్ష్మి తాత ఏదో చూస్తాడమ్మ నీకు అన్నాడు. అన్న ఏంటండి తాత అంటారు అనుకులని చెప్పలేరా అన్నాడు. 70 ఏళ్ళు ఉన్నాయండి. నేను మామూలుగా ఇదేదో జోక్ అప్పుడప్పుడు చేస్తుంటాను, ఏదో ప్రాక్టికల్ గా రీసెంట్ గా లాస్ట్ మంత్ అన్నాడు. పాపంతం ఏంటండి అంకులం లేదా అంకులం మీ అమ్మాయిని పరిచయం చేస్తున్నాం. నేను అనుకులని అంత మాత్రం నువ్వు అంకులైపోవు, ఆట కాకుండా నీ వయసు ఏం తగ్గిపోదు. కానీ ప్రపంచం అంతా చూడండి, ఆ యథార్థాన్ని తప్పేయాల, సత్యాన్ని దాచేయాల. వీడింటర్వ్యూ వేసుకోగా రంగేసేస్తారు. ఏం రంగేసినట్టు మాత్రం నువ్వేమన్నా యువకుడిలాగా పరిగిస్తావు, ఇది రన్నింగ్ రేస్ చేస్తావు. రంగేసినంత ముఖానికి మేకప్ వేసినంత మాత్రం వైఫ్ తగ్గిపోద్దా, నువ్వు అలంకరణ చేసుకోవచ్చు. కానీ సో ఈ ప్రపంచం అంతా ఏంటి అంటే సత్యం తెలుసుకుని భగవంతునికి దగ్గర అవ్వాల్సింది పోనిచ్చి సత్యాన్ని తప్పేసి భగవంతునికి దూరం అయిపోవడానికి ప్రపంచం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు ఒక గొప్ప ఆచార్యుని పంపించాడనమాట. ఆయన మనల్ని సత్య బాబు ఆయన జీవ్ జాదవ్ జీవ్ జాదవ్ గోరా చంద్ర బో ఉంది కోతా నిగ్ర జాదవ్ మాయ పితాచి రాకో ఉంది. పితాచి అన్నటువంటి మాయ ఒడిలో పడుకోను నా పిచ్చోడ నిద్రలే నిద్రలే. ఈ పానుకు ఏదో పూల పానుపు అని చెప్పి అనుకుంటున్నావు, అది పూల పానుపు కాదు ముళ్ళ పానుపు. మనం ఎవరన్నా అడగండి లైఫ్ ఎట్లా ఉందండి, సూపర్ కంఫర్టబుల్ హ్యాపీ. ప్రతి ఒక్కరు దుఃఖమైనటువంటి జీవితాన్ని అంటే ఈ కీర్తనలో కూడా చాలా ఒక అర్థం ఉంది. ఈ సాటి ఒడిలో పనుకొని అది ముళ్ళ పానుపు, మన జీవితం కూడా ముళ్ళ పానుపే. ఒక పక్క భార్య పొడుస్తుంది, పిలకాయలు పొడుస్తారు, బంధువులు పొడుస్తారు, ఆ పొడుపులన్నీ పొడిపించుకుంటూ వీడు ఎక్కడ లైఫ్ అంటే సూపర్ కంఫర్టబుల్ అంటే సూపర్ కంఫర్టబుల్ అంటే. సో అందుకనే ఆచార్యులు అంత గొప్పగా అధ్యక్షులు చెప్పారు, జీ జాగో జీ జాగో గౌరవ సాంబోలే కొత్త నిద్ర జాగో మాయా సీతా తీరాకోలే. ఈ మాయా అన్నటువంటి విశాఖ ఏరియాలో పండుకోనున్నారు. ఇవన్నీ కూడా అది ముళ్ళ పానుకు, అది ముళ్ళ పానుకు. హ్యాపీ లైఫ్ కాదు, హ్యాపీ హోమ్ కాదు. కృష్ణుణ్ణి నీ ఇంటి మధ్యలో పెట్టుకొని ఆయన్ని సేవించుకున్నప్పుడే అది హ్యాపీ హోమ్స్, లేకపోతే హ్యాపీ నరక కాదు. అయితే ఇదేంటి అంటే ఆశ, రేపు నా భార్య నా మాట ఇంటలేదు మమ్మల్ని జోక్ చేస్తాను కదా, నేను భార్య ప్రేమగా అడిగిందంటే ఏమండి ఏమన్నా ఎప్పుడన్నా మీ కళ్ళకు నేను వస్తానా అని ఏం చెప్తానంట, నేను హనుమాన్ చాలీసా చెప్పిస్తాను కదా అని. భార్య అడిగింది హనుమాన్ చాలీసా దేవికి చెప్పించేది దూత ప్రకారం కళ్ళకు రాకుండా కదా, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలన్నా నేను. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. సో నేను ఒక్కసారి యాత్రలో కూడా గమనిస్తూ ఉంటాను, భార్యకు బస్సులో ఇస్తే భర్తలు బస్సులో ఇస్తుంటాడు అనమాట. ఒకసారి ఒకటి వరకు ఇప్పుడు మీ మాటల్లో వస్తా ఉంటే నేను వస్తే ఎక్కడ అంటాను అని సీరియస్గా సంస్కృతం ప్రశాంతంగా ఉందంటే నేను చెప్పగలుగుతా, ఇదే కారణం అంటే. సో బేసిక్గా ఏంటి అంటే ఈ యొక్క అసంతృప్తుల కారణం ఏంటి అంటే ఎవరు సంతృప్తిగా లేరు. ప్రాపంచికంగా సంతృప్తి పొందడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఉపయోగం లేదు, అది మానవాళి యొక్క గొప్ప ఫెయిల్యూర్ అన్నమాట. అలా అపజయం ఏంటి అంటే ప్రాపంచికంగా ఆనందంగా ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా ఎవడు హ్యాపీగా ఉండడు. వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉండడో పక్కన ఉండేవాడిని 100 కి 1000% హ్యాపీగా ఉంచవు. ఎందువల్లంటే నేను అసంతృప్తిగా ఉంటే వీళ్ళు ఎందుకు సంతృప్తిగా ఉండాలా, అందుకని ఎవడన్నా పొరపాటున భక్తిలోకి వెళ్ళాలా అంటే వాళ్ళు లాగేస్తారు. ఒక కుర్రోడు అప్పుడు నది ఒడ్డున కూర్చొని అటా గాల్లో చూస్తూ ఉన్నాడంట. ఒక ముసలి ఆయన ఫిషింగ్ చేస్తున్నాడు, కాళక్ష పని చేపలు పడుతున్నాడు. ఈ పాశ్చాత్య దేశాల్లో పని పాట లేకపోతే అతను చేస్తూ ఉంటాడు చేపలు పడడం. భగవంతుడు మీకు జ్ఞానం ఇచ్చి ఆయన జ్ఞానం ఇచ్చే దీనికి చేపలు పట్టుకుంటా అసలు మర్చిపోయి ఇక్కడ కాలాన్ని బదా చేయాలి. సో ఆ కుర్రాన్ని చూసి ఈ ముసలాయని కరుణ వచ్చేసిందండి, నువ్వేంటే కూర్చొని సమయం వృధా చేస్తున్నావు, నేను ఏం చేయాలి, నేను పాలు చదవాలను ఈ వయసులో ఉన్నాను, తర్వాత ఏం చేయాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తాను నేను, తర్వాత ఏం చేయాలండి, పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, పిల్లలు అన్నారు, తర్వాత ఏం చేయాలండి, వాళ్ళకి విద్యాబుద్ధులు వేసి ఉద్యోగాలు వచ్చే చేయాలి, తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళు పిల్లలుగానే చేయాలి, తర్వాత అప్పుడు కావాలంటే నా అలాగా వచ్చి ఇక స్టిచ్చింగ్ చేస్తా రిలాక్స్ అవ్వచ్చు. అప్పుడు ఈ కుర్రాడు అన్నాను, ఆ చెత్త తెల్లారంలో పడి దొల్లాడు దొల్లాడు ఇప్పుడు వచ్చే స్టిచ్చింగ్కి నేను అవన్నీ ఏం చేయకుండా ఇప్పుడే కాలక్షేపం, నేను అవన్నీ ఏం చేయకుండా ఇప్పుడే ఆకే కూర్చొని ప్రశాంతంగా అట్లా కాలక్షేపం చేస్తాను. అందుకని చూడండి, చాలా మంది కూడా మ్యారేజ్ లైఫ్ అంటే ఎట్లుంటుందో వాడికి తెలుసు, కానీ వాళ్ళ కొడుకుని లేకపోతే వాళ్ళ బంధువుల్ని పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అనుకుంటుంది. ఇది అంత బాధ ఉంటుందని వద్దురా అని ఎవడని చెప్తాడా, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కొట్టరా ఆడుగు ఆడుగురు అండకపోలో పడిపోతే తీసుకురా. నేను అనుకుని ఆలోచించాను, ఎవరన్నా కొత్తగా పెళ్లిలో అయిపోయి మనస్పర్ధలు వచ్చి కొట్లాడుకుంటూ ఉంటే వీడు పరిష్కారానికి పంచాయతీ ఇక్కడ దగ్గర గెలిపోతే ఇది ఫస్ట్ పెద్ద నవ్వు అని ఉంటారు, మొదలైందా ఒడిగుడుగా వైదిక సాంప్రదాయం ప్రకారం సనాతన సంస్కృతి ప్రకారం వివాహం అన్నటువంటిది పర్పసే డిఫరెంట్ అనమాట. పర్పస్ ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ నారాయణుని త్యజించుకొని సరించేదానికి ఒక బంధనం అది, వివాహ బంధనం. సంస్కారం ఏదైనా కానీ ఆ ఈ యొక్క భవబంధనాల నుంచి జీవుడు విముక్తుడై భగవంతుని చేరుకునేదానికి ఆ సంస్కారాలన్నీ కూడా ఉపయోగిస్తాను. కానీ రామనామం ఏంటి అంటే అది ఒక ఇంద్రియ భోగానికి ఒక ప్రక్రియలాగా తయారైంది అన్నమాట. అది దాంట్లో ఉన్నటువంటి పరమార్థం అన్నటువంటిది మర్చిపోయారు. ఆ మంత్రాల్లో కూడా అర్థం ఏంటి అంటే మేమిద్దరం కూడా ఒకటై ఆ నారాయణుని సేవించుకొని ఈ సంసారం నుంచి విముక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటిది ఆ యొక్క మంత్రాల్లో కూడా అర్థం అన్నమాట. వివాహం జరిగేటప్పుడు వాళ్ళు ఉచ్చరించేటువంటి మంత్రాల్లో అర్థం అన్నమాట. కానీ ఈ రోజుల్లో కేవలం ఇంద్రియ భోగం, మరి ఇంద్రియ భోగం అన్నప్పుడు ఏంటి అంటే మనిషి అసలు ఒకరినొకరు అర్థం చేసుకునేదానికి టైం ఏం లేదు. తర్వాత కేవలం ఇంద్రియ భోగ వారిత మాత్రమే. సో కానీ కావలసింది, ఆత్మ కావాల్సింది ఏంటి అంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఇవన్నీ కావాలి. అది ఇంతకు ముందు రోజుల్లో వైదిక సాంప్రదాయంలో ఏంటి అంటే ప్రతి దానికి కూడా ఒక పరమార్థం అవుతుంది. ఇంత ముందు రోజుల్లో బాల్య వివాహాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి వివాహం ఎప్పుడయ్యేది అంటే చాక్లెట్ కోసం ఇద్దరు కొట్టుకునేది అయితే వయసులో అయ్యేది అనమాట. సో వాళ్ళకి ఇష్ట వయసు వచ్చేసరికి కొట్టుకోవడాలు పెట్టుకోవడాలు అలగడాలు అవన్నీ అయిపోయేవి. అప్పుడు వాళ్ళు వాటన్నిటిలో కూడా ఆ బాల్యంలోనే ఒకరికొకరు మనస్తత్వం ఏంటి ఏంటి ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ అయిపోయేటువంటిది అనమాట. సో ఇష్ట వయసు వచ్చిన తర్వాత గృహస్థ జీవితం అట్లాగా వాళ్ళు గడుపుతుంటే అప్పటికే వాళ్ళ బంధం బలమై వాళ్ళకు మంచి ఫ్రెండ్స్, వాళ్ళకి మంచి శ్రేయోగులు ఇవన్నీ కూడా మొదట్లో చిన్న వయసులో వివాహం అయితే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు జస్ట్ చాక్లెట్ కోసం ఇక్కడ అలిగేది కొట్టుకునేది తినుబండారాల కోసం. సో అట్లాగా అట్లాగా కానీ వాళ్ళ ఒకరినొకరు అర్థం చేసుకునే దానికి వాళ్ళకి ఆంపుల్ టైం ఉండేది అనమాట. వాళ్ళకి చాలా టైం ఉండేది. ఈ ప్రేమ ఉంటుంది అంటే జస్ట్ వివాహం అవుతూ ఉంది, తర్వాత వాళ్ళకి ఒకరికొకరు అర్థం చేసుకునేదానికి అసలు టైమే లేదు. ఈయన మరీ బాగా బిజీగా ఉండే ఉద్యోగంలో ఉన్నప్పుడు వివాహం అవుతుంది. వాళ్ళు శారీరకమైనటువంటి ఏదో కోరికలను తీర్చుకోవడం తప్పించి ఒకరి మనస్తత్వాన్ని ఒకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితే ఆ మెకానిజంలో లేదన్నమాట. ఆ లేని దాని వల్ల ఏమవుతుంది అంటే ఒకరి మధ్య ఒకరికి గ్యాప్స్ పెరిగిపోతున్నాయి. ఒకరికొకరు ఎవరికి తెలియదు ఒకరి గురించి ఒకరికి ఏం తెలియదు, వాళ్ళ మనోభావం ఏంటి, వీళ్ళ మనోభావం ఏంటి, ఎవరినెవరు ఏ రకంగా చూసుకోవాలా, ఇవన్నీ కూడా ఏం లేదన్నమాట. దానివల్ల వ్యక్తులు ఏదో కలిసి జీవిస్తున్నారు కానీ నిజానికి ఎవరికి కూడా ఒకరి పట్ల ఒకరికి నిజమైనటువంటి ప్రేమ అనురాగాలు ఇవన్నీ లేవు. కానీ వైదిక సాంప్రదాయంలో వీటన్నిటిని గుర్తించి ఆ బాల్య వివాహం అనేది పెట్టారు. తర్వాత స్త్రీ యొక్క పవిత్రత కూడా ఇప్పుడు ఏంటి అంటే ఇష్ట వయసు వచ్చి ఇంకా పెరిగిపోయి వయసు వచ్చేంత వరకు పెళ్ళిళ్ళు కావు, ఆమె పెళ్ళి అయిన లోపల ఇతను నా భర్త ఏమో అతను నా భర్త ఏమో రకరకాలు ఊహించుకొని చైతన్యం అంతా కలుషితమైపోయింది. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఆమె చిత్త వయసు వచ్చేసరికి భర్త పక్కనే ఉన్నది కదా ఇంకొకరు ఇంకొకరు అని ఆలోచన కలిసిన అవసరం. చైతన్యం కూడా ఎంతో ప్యూర్గా ఉండేటువంటిది, ఎంతో పవిత్రంగా ఉండేటువంటిది. సో ఇప్పుడు ఆ రకంగా ఏంటి అంటే మనుషులు మనోభావాలను అర్థం చేసుకుని దానివల్ల ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ కూడా రోజుకో మాటలు వస్తా ఉన్నాం. 10 రోజులు వాడిన ఫోన్ ఇంకో 10 రోజులు వాడచ్చు. రాజమండ్రిలో మనం బస్సులు ఒక ఆయన సెల్ ఫోన్ షాప్ ఉందన్న నిన్న కొంటారు ప్రభు, ఈరోజు కొత్త మోడల్ వచ్చేస్తే మళ్ళీ 20 రూపాయలు మార్చేసి మళ్ళీ కొనేస్తారు. నీకు సెకండ్ నాకు ఫస్ట్ హ్యాండ్ కన్నా సెకండ్ హ్యాండ్లోనే ఎక్కువ ఆదాయం ఉన్నారు. సెకండ్ హ్యాండ్ అన్ని అమ్మే వాళ్ళు ఎక్కువంటారండి వలయాలు ప్రభు, సెకండ్ హ్యాండ్ వ్యాపారం ఎక్కువ అండి. ఏమంటే వాడు నిన్న కొంటాడు ఈరోజు మనం మార్చేస్తాడు, స్కూటర్ మోడల్ మార్చేస్తాడు, కారు మోడల్ మార్చేస్తాడు అని అనుకుంటాడంటే 2 రోజులు వాడిన తర్వాత మార్చేది ఆయన అక్కడికి అనుకుంటున్నాడు భార్య భర్తలు కూడా మార్చేసుకోవచ్చు ఏమో. సో సైకాలజీ సైకాలజీ అట్లా ఉందన్నమాట, జస్ట్ మార్చేసుకోవచ్చు ఫినిష్ అయిపోయింది. వీళ్ళకేం నిజమైనటువంటి ఆత్మబంధం అన్నటువంటిది ఆధ్యాత్మిక చింతన లేని దాని వల్ల డెవలప్ కాలేదు. డెవలప్ కాని దాని వల్ల ఏంటి అంటే మంచి మీద ప్రాయంగా అయిపోయింది. ఏ రకంగా మనం సెల్ ఫోన్ మార్చేస్తున్నాం, ఏ రకంగా వెహికల్స్ మార్చేస్తున్నాం అట్లాగే ఇది, కానీ అది కరెక్ట్ కాదు, అది ప్రొసీజర్ కరెక్ట్ కాదు. సో వైదిక సాంప్రదాయంలో ఈ యొక్క రిలేషన్షిప్స్ కానీ లేకపోతే పవిత్రత కానీ వీటన్నిటి కూడా చాలా విలువనిచ్చారనమాట, చాలా విలువనిచ్చారు. సో అది మనం పాటించాలంటే మనకు ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి. ఆ దృష్టి లేకపోతే వాటిని మనం పాటించలేము. ఒక్కొక్క వ్యక్తిని తన యొక్క జీవితం ఏ రకంగా ఉండాలా అనేటువంటిది ఒక పిక్చర్ క్రియేట్ చేసేసుకుని ఉంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా కానీ నువ్వు ఎప్పుడైతే వివాహం ఉంటుందో ఆమె ఊహించుకున్న ఆమె అనుకుని ఉంటుంది తెల్ల గుర్రంలో నా భర్త మంచి విదుపుతోటి గుర్రాన్ని అధిరోహిస్తూ చాలా తీరిగా వస్తాడు, నన్ను తీసుకొని గుర్రంలో ఆయన రాజమహల్ తీసుకుని వెళ్తాడు. ఆ ఊహ ఇంకా మనం చిన్న నాన్నకి రుణాలు వచ్చాడు నేను తీసుకెళ్ళడానికి ఆమె తెల్ల గుర్రంలో వస్తాడని ఊహించుకుంటే. సో ఆమె ఆమె జీవితం అంటే ఒక పిక్చర్ ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటికీ కూడా డీప్రోగ్రామింగ్ చేసి వీటి మళ్ళీ దానికి అడ్జస్ట్ అయ్యి తర్వాత మొత్తం చాలా ప్రక్రియ అది, ప్రాసీజర్ అనమాట. ఆ రిలేషన్షిప్ నిజంగా నిలవాలంటే దానికి చాలా టైం కావాలి, కానీ వీటికి టైం లేదు. వాళ్ళ ఎందుకు సాయంత్రం నాకు కరిగిస్తారు అందుకని ట్రీట్మెంట్ చేస్తారు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఈ ప్రపంచంలో అంటే బ్రతకడానికి ఇల్లు వదిలి బయటికి వెళ్లకుండా ఎవడైతే ఉండగలదో వాడు హ్యాపీయెస్ట్ పర్సన్ అన్నారు. బ్రతకడానికి ఇల్లు వదిలి పెట్టి బయటికి వెళ్లకుండా ఎవడైతే ఉంటాడో. ఇది వింటే నీకేమనిపిస్తుంది, భీష్ముడికి ఏమైనా గౌరవంగా లేదా అని అవునా కదా. బ్రతకడానికి ఇల్లు వదిలి పెట్టి బయటికి వెళ్లకుండా ఎవరికి కలుస్తుంది. కానీ ఇంతకు ముందు రోజుల్లో జీవిత విధానం అదే, వాడికి ఒక ఇల్లు ఉండేది, ఆ ఇంటి పక్కనే పొలం ఉండేది, ఆ ఇంట్లోనే పాడి ఉండేది. వాడు బ్రతకడానికి ఆ ఇల్లు ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పొలంలో పంట పండించుకునేవాడు, ఆవులు పాడి చేసుకునేవాడు, వచ్చింది హ్యాపీగా భార్య భర్తలు కూర్చొని తినేసి ఇంట్లో కాలక్షేపం చేస్తారు. చాలా టైం ఉండేది వాళ్ళకి, ఒకరి మనోభావాలు ఒకరు అర్థం చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మనం ఒక ఆర్టికల్ ఇచ్చారనమాట, పక్కనుండే కొలిసి ఆమె యొక్క మనోభావం తెలిసామో కానీ పెళ్లి చేసుకున్న భర్తకు తెలియదు. ఎందుకంటే ఆయన పనిచేసేది బెంగళూరులో, ఈయన పనిచేసేది హైదరాబాద్ లో, పక్కనుండే కొలిక్ వాడికి బాగా తెలుసు ఈమె గురించి. ఇది నా ఆర్టికల్ కాదు, ఇండియా టుడేలో ఆర్టికల్ ఇస్తారు. ఈరోజు ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఏంటంటే ఇది. సో వీడికి ఈ టైం లేదు, పెళ్ళైన భర్తతో తెలిపాడు ఉద్యోగం అంటే ఏం చేయాలి. సో హోల్ థింగ్ ఏంటి అంటే మనం జస్ట్ ఏదో చేసేసి ఏదో అనుభవించేసి అలా అనేటువంటి ఆశలో జీవితాన్ని పెద్ద మెస్ చేస్తున్నాం, పెద్ద గందరగోళం చేస్తున్నాం. కానీ వైదిక సాంప్రదాయంలో ఇటువంటి అనర్థాలన్నీ జరుగుతాయి. మనం అంతగా కష్టపడి అంతగా డబ్బు సంపాదించి అంత చేసి వెళ్ళిపోతాం. మన ప్రభుపాదు గారు స్టేట్మెంట్ ఒకటి నేను ఎవరితో పంపించాను, దాంట్లో ప్రభుపాదు గారు ఆయన కొటేషన్ ఇస్తారనమాట, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, అంతస్తుల మేడలు కట్టడం ముఖ్యం కాదు, గృహస్థత నీ జీవితంలో విలువైనటువంటి సమయాన్ని గడిపి అందరూ కృష్ణ చైతన్యంలో పురోభివృద్ధిని సాధించడమే జీవిత పరమార్థం. నువ్వు ఇవన్నీ చేయించి సంపాదిస్తున్నావు, అన్ని వ్యాపారాలు చేస్తున్నావు, నేను కొంచెం హ్యాపీగా నీ కుటుంబంతో గడపాలి. కానీ ఆ హ్యాపీగా గడిపేటువంటిది లేనప్పుడు ఇవన్నీ చేసి జీవితాలు గడిపేది. అందువల్ల హోల్ సివిలైజేషన్ ఏంటి అంటే మనం రాంగ్ డైరెక్షన్ లో పోతా ఉన్నాం. అందుకని మనకు ఒక ప్రాపర్ దృష్టి లేదనమాట, ఏ రకంగా మన జీవితాన్ని గడిపితే మనం హ్యాపీగా ఉంటాం అనేటువంటిది. సో ఆచార్యులు వాళ్ళ దివ్యమైనటువంటి ముందు చూపుతోటి మనకు ఒక మార్గదర్శకాన్ని ఇస్తూ ఉన్నారు. దాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటాం, పెద్దవాళ్ళు ఇబ్బంది చేస్తారు, పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం లేదండి. ఈరోజు మనం దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాం, పరిగెత్తి పరిగెత్తి అది చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి ఏదో సంపాదించి చూసి హ్యాపీగా గడపాలి. కానీ హ్యాపీనెస్ కాదా? సో సింపుల్గా డివోటీ చేసి ఏం కావాలి, పట్టుకునేదానికి బట్ట కావాలా, తినడానికి పిండి కావాలా, ఉండడానికి నీడ కావాలా, అవి ఉన్నాయా భగవత్చింతంలో ఉన్న హ్యాపీ లైఫ్, హ్యాపీ లైఫ్? సో అందువల్ల ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి ఈ భౌతికమైనటువంటి జీవిత విధానం అంతా కూడా కృష్ణుణ్ణి మర్చిపోయేదానికి వాళ్ళు ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఆధ్యాత్మిక చింతన ఏంటి అంటే కృష్ణుణ్ణి ఎల్లవేళలా గుర్తు తెచ్చుకునేదానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. కృష్ణుని ఎల్లవేళలా ఎప్పుడైతే మనం గుర్తు తెచ్చుకుంటామో అప్పుడే హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది. కృష్ణుని మర్చిపోవడమే అన్ని అనర్థాలకి అన్ని దుఃఖాలకు కారణం అన్నమాట. సో మన నియమాలు నిబంధనలు ఇవన్నీ పాటించడం దేనికి అంటే సత్వగుణంలో ఉండడానికి. సత్వగుణంలో ఉన్నప్పుడే ఇది మనకు అర్థం అవుతుంది. రజోతమో గుణాల్లో ఉంటే మనకి ఇది అర్థం కాదు. మీరు ఎవడన్నా బాగా ఇంద్రియభోగానికి ఆసక్తిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఆత్మస్వరూపుడివి, నీకు మోక్షం కావాలా, అది ఇదండి వాడు నాకేం అర్థం కాదు. దున్నపోట మీద వర్షం కురుస్తున్నట్టే, దున్నపోట మీద వర్షం పెట్టే అడిగేం అర్థం కాదు. అది తప్పకుండా రావాలి, వచ్చినప్పుడే వాడికి కొంచెం సెన్సిబిలిటీ ఉంటుంది, అది అర్థం చేసుకోలేదు నేను ఇది కరెక్ట్ కరెక్ట్ అవును కదా, ఎందుకు మరి నేను ఇంటి రాష్ట్రస్తుంది ఏంటి ఇది అంతా కదా, ఆ సెన్సిబిలిటీ ఉంటుంది. అది రజో తమగుణాలు అంటే కనపలేదు. సో హోల్ మెకానిజం ఈరోజు సొసైటీ అంతా రాంగ్ డైరెక్షన్లో పోతా ఉంది. ఆ రజో తమగుణాన్ని పెంపొందించేటువంటి వాతావరణాన్ని పెంపొందించే వాతావరణం భగవంతుడిని మర్చిపోవాలి 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 మర్చిపోవాలి. మరి మీ అనర్థాలు కదే కారణం. సో ప్రభుపాదు గారు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు, తత్వగుణం తత్వగుణం, ఆ తత్వగుణంలో ఉంటేనే ఆ సంకర్షణని చైతన్యంలో మనం యథార్థాన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. సో ఆ తత్వగుణంలోకి రావడానికి ఈ నియమాలు పాటించడం, ఈ నామం చేయడం, భగవత్ భక్తుల యొక్క సాంగత్యం చేయడం ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. ఇవన్నీ కూడా కలిపలే ఉన్న సందేహాలు డౌట్స్
ఆలేదు.
ప్రశ్న ఏంటి అంటే బాల వివాహాల్లో చిన్న వయసులోనే వివాహం అయిపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వాళ్ళు అన్యోన్యంగా జీవించే వాళ్ళు అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు కూడా ప్రేమ అనేటువంటి దీంట్లో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పరిచయాల్లో వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. కానీ ఒకరొకరు మేము 2 సంవత్సరాలు స్టడీ చేసుకున్నాం, 2 సంవత్సరాలు అర్థం చేసుకున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ మళ్ళీ డైవర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఇది ప్రశ్న. వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఆకర్షించుకున్నారు 1 ఇయర్లో. జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్ అన్నటువంటి ఎప్పటికైనా కానీ అది జీవుని యొక్క రియల్ అట్రాక్షన్ ఏంటంటే కృష్ణ. ఆ కృష్ణుడి పట్ల ప్రేమ ఈ భౌతిక జగత్తులో కామన్ లాగా వక్రీకరణ చెంది జీవుని ఇక్కడ బంధిస్తూ ఉందన్నమాట. సో అందువల్ల కృష్ణుతో నీకు సంబంధం ఏర్పడినంత వరకు పూర్ణ సంతృప్తి నీకు కలగదు. ఆ యొక్క ఆకర్షణ మొమెంటరీగా ఇక్కడ కలుగుతుంది, అది తీరిపోయిన తర్వాత గులాబ్ జామున్ మీరు చూడగానే సంవత్సరం నీళ్ళు వస్తాయి. 1 తిన్నా, 2 తిన్నా, 4 తిన్నా, 5 తిన్నా, 10 తింటారా ఏకంగా అదే మళ్ళ విషయంలాగా తయారవుతుంది, ఎదుటి వచ్చేస్తుంది, వాంతింగ్ వచ్చేస్తుంది. భౌతికం ఏదైనా అంటే బాగా దాహంగా ఉన్నాడు, చల్లగా కొత్తగా దాగాలి, ఒక తాగు, 2 బాటిల్, 3 బాటిల్, 4 తాగలవా. సో భౌతికం ఏదైనా కానీ బిగినింగ్ అండ్ ఎండ్ ఉంటుంది అన్నది. ఎందుకని అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు, 2 సంవత్సరాలు వాళ్ళు ఆకర్షించుకున్నారన్నమాట. ఆ ఆకర్షణ తీరుకోగానే విడిపోతున్నారు. నిజంగా అర్థం చేసుకోనంటే విడాకు కాదు, ఆ స్టేజ్ కాదు, అది అర్థం చేసుకోలేదు కాబట్టి విడిపోతున్నారు. అర్థం చేసుకుంటే విడిపోతుంది. అసలు మనోభావాలని అర్థం చేసుకునేదే నిజమైన బంధనం అనేటువంటిదే కాన్సెప్ట్ తరగతులు లేదు. వాళ్ళు అనుకోవడమే ఏంటి అంటే ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పి అనుకుంటున్నాను, అది కాదు. కానీ ఇంతకుముందు చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వీక్షణ అయిపోయేవాళ్ళు, చిన్నప్పటి నుంచి కలిసి అందుకని చూడండి పూర్వ రోజుల్లో ఈ విపరీతంగా గుడ్ ప్యాకింగ్ చేసే విధానం కూడా తక్కువ ఉండేది. అది సింపుల్ లైఫ్, అదే చిన్న ఉద్యోగం ఉండేవాడు, ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాడు అనేది ఉండేది. అందుకని ఒకరినొకరు అర్థం చేసుకునే దానికి టైం ఉంది. ఇంకా నా మెకానిజం లేదు, మెకానిజం లేదు. అందుకనే వీళ్ళు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా భర్త గురించి భార్యకు తెలియదు, భార్య గురించి భర్త గురించి రిలేషన్షిప్స్ నిలబడడానికి కానీ ఇంకేదని సమయం ఇంతకు ముందు తల్లిదండ్రులు వివాహాలు నిర్ణయిస్తే చాలా సక్సెస్ఫుల్గా ఉండేటివి, బాగుండేటివి. ఇప్పుడు వీళ్ళు పిల్లలు సెలెక్ట్ చేసుకునేటివి ఉండట్లేదు, కారణం ఏంటి? చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకి అనుభవం ఉండదు, పెద్దలు ఏమేమి చూసుకోవాలి, మన స్తోమత ఏంటి, మన ఐడియా ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాణిక్యం చెప్తారు, ఇచ్చేటప్పుడు అమ్మాయిని పెద్దింట్లో ఇవ్వాలి, అమ్మాయిని తీసుకునేటప్పుడు చిన్నింట్లో నుంచి తీసుకోవాలి, అంటే తక్కువ ధనం ఉండేటువంటి, నీకన్నా ఎక్కువ ధనం ఉండేటువంటి అమ్మాయిని తీసుకుంటే ఆమె అధిమహిషి చేస్తుంది, తక్కువ ధనం ఉండే అమ్మాయిని తీసుకుంటే అంటే మనకి ఉంటుంది. సింపుల్ అది. నేను ఒక ఎమ్మెల్యే ఒక ఆయన రాజమండ్రి ఆయన ఇక్కడ వివాహం అయింది, బతి వారితో వెళ్ళాను, ఐదు ఐదు నిమిషాలు ఉన్నాను. పెళ్లి రోజే పెళ్లి వేదిక మీదే పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ నుంచి మాట వినట్లేదు, వాళ్ళు ఎవరు వాళ్ళ తరఫు నుంచి గెస్ట్ వచ్చే నమస్కారం పెట్టాలంటే కంట్రోల్ చేతులు కొట్టే ఆయన ఆయన ఎమ్మెల్యే ప్రణాళాలను అదే అప్పుడే పెళ్ళి అవుతా ఉంది, అంత సబ్మిసివ్ ఉన్నా ఇంకనుకున్నాను ఏం చెప్పేసి. సో పెద్దోళ్ళు ఏం చూసేవాళ్ళు, వాళ్ళ కుట్టు పూర్వసరాలు ఏంటి, వాళ్ళ పెద్దోళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క నడవడికలు ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి, మొత్తం హోల్ థింగ్ స్టడీ చేసి మ్యాచెస్ సరిపోతాయా లేదా, తర్వాత హారోస్కోప్ ఏంటి, మ్యాచ్ అవుతుందా లేదా. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, వాడు బస్సు క్లీనర్ అయి ఉండొచ్చు, ఆటో డ్రైవర్ అయి ఉండొచ్చు, మంచి జీన్ ప్యాంట్ అప్డేట్ తీసుకొని వాడు వేసేసుకొని సినిమా హీరోలో లోపల పనిను బయటకు తక్క ఎక్కించుకొని ఇట్లా కనిపించారంటే నీదే నా కళలో రాదు అనుకుంటున్నాను. బైక్ అద్దది, తొక్క అద్దది, ప్యాంట్ అద్దది, షూ అద్దది, పెళ్ళైన తర్వాత కానీ ఆమెకు తెలియట్లేదు క్లబ్లో ఉండాలా అని చెప్పి ఇంకేం నిలబడుతుంది చెప్పాయి. ఎన్ని ఆ రకంగా దీన్ని చూడగలరు, ఆ ఏటువంటిది అలా కనిపించేది మీరు చూడగలరు, కానీ వీళ్ళు అనుభవంతో చాలా ఉంది కాబట్టి వీళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడగలరు. అందుకని చిన్న పిల్లలకి చాయిస్ వాడికి ఇస్తే వాడే చాయిస్ చేస్తాడు, పనికి మనం చాయిస్ సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకని చిన్నపిల్లలకి చాయిస్ ఇవ్వరు కదా, తండ్రులందరూ ఏం చేస్తే వాళ్ళు వినాలి, పిల్లలు మీకు చాయిస్ అంటే వాడు ఎప్పుడు ఆడుకుంటాడు అంటాడు, చదువుకోలేదు ఎందుకంటే వాడు ఇంకొస్తుంది. సో సోషల్ మీడియా అని చెప్పి ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలా, ఇప్పుడు రోజులు మారాయండి వాళ్ళ ఇది ప్రకారం పోవాలి, రోజు మారిన మెకానిజం ఒకటే మెకానిజం. సో వాళ్ళు ఎంతో జాగ్రత్త అన్ని గమనించి చేసేవాళ్ళు కాబట్టి అది బలంగా నిలబడేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆకర్షణ ఏమైనా హెరస్కోప్ చూసారా, వాళ్ళకి మ్యాచ్ అవుతుందండి, అది కూడా శాస్త్రమే. ఈ నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఉన్నవాటి కలుస్తాయా కలవా ఏంటి ఏం లేదు, సింపుల్గా ఒక దగ్గర అగ్గి ఉంటే దాంట్లో నీరు కూడా పోస్తే ఏమవుతుంది, అటువంటి రెండు నక్షత్రాలు డిస్ మ్యాచ్ అయ్యేసి ఒక దగ్గర ఉంటే ఒకటేమో అగ్గి ఒకటేమో నీరు ఏమవుతుంది, రెండు ఉపయోగం లేదు. సో అట్లాంటి కలవలు వాళ్ళని తీసుకొని ఒక ఇంట్లో పెట్టాలనుకుంటే రెండు చెప్తాం, ఆ నక్షత్రాల ప్రభావం ఆ రకంగా ఉంటుంది, అన్ని చూసే వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో. ఒక్కోసారి కర్మ కలిస్తే అది వేరే రకంగా ఉంటుంది, అది వేరే విషయం. అదే జ్యోతిష్కుడు చూపిస్తే ఏం కర్మ చేసుకోకుండా అంటారు ఆయన బుద్ధి ఆడు బాగా పడుతున్నాడు ఈ చేస్తారు వాళ్ళ కర్మ బాగా పోదు ఆడే చెప్తారు సరే అంత బాగా పోలీసు అంటే అదే బాగా పోండి మళ్ళా కొడవలేదు బాగుంటుంది చేస్తామని నువ్వు చెప్పాడా నువ్వే చెప్పింది అసలు ఈ పెళ్లి పెరిగిందండి అంటారు ఇప్పుడు నేను చెప్పండి అంటే. సో ఇంకా అత్యంతకు మనం ఏం చేయలేదు, అది డెస్టినీ అది. సో ఇవన్నీ కూడా అందుకనే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని సంప్రదించి జీవితంలో ఏదైనా కానీ చేయాలి. ఇంతకు ముందు రోజుల్లో రమణ గురువు అని రాజగురువు అని ఈవెన్ రాజు కూడా వితౌట్ ఆ గురువుతో చర్చించకుండా మేజర్ నిర్ణయాలు ఏం తీసుకునేవాడు కాదన్నమాట రాజ్యంలో జరిగేది. సో ఇంతకుముందు ప్రతి ఇంటికి ఒక గురువు లాంటి వ్యక్తి ఉండేటువంటి ఒక్కొక్క రోజు ఏదన్నా వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినా వాళ్ళ ఇంట్లో ఏదన్నా దుఃఖకార్యం చేయాలన్నా చాలా వాళ్ళతో చర్చించి వాళ్ళ యొక్క సలహాను తీసుకొని చెప్పేటువంటి వాడు. ఇప్పుడు అసలు అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి సలహా అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు. మా తల్లి నేర్చుకోడు అటువంటి వాడికి ఇష్టం వచ్చింది అది చేయాలంటే ఎవరు ఇంటర్ఫేర్ కాదు. నువ్వేం నాకు చెప్పేది అదే అనుభవంతో చెప్తారు, చెప్తే మనం పాటిస్తే మనకు మంచి తెలుసు. అంటే ఇంతకు ముందు రోజుల్లో మెకానిజం ఎట్లా ఉండేది అంటే ఒకటి ఒకటి మనం రెండు అనుకుంటున్నాం, కానీ ఇంతకు ముందు ఒకటి ఒకటి 11 అనుకునేవాళ్ళు. రెండుకి 11కి ఎంత వస్తుంది సార్? సో ఇంతకు ముందు ఒకరకం ఉంటే మనం 11 చాలా 6 అనుకునేవాళ్ళు. ఇప్పుడు రెండే మళ్ళా ఒకదాన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలా, ఇవన్నీ బాధలు మనకేంటి అంటే ఒక ఉన్నతమైన ఒక ఆలోచన లేదు. భోజనంలో ఇచ్చేది షేర్ చేసుకోవచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు షేర్ చేసేదానికి 11 మంది ఉంటాం. దాన్ని ఒకరు ఒకరు 11 కష్టాన్ని ఎదుర్కొనేదాన్ని. ఇప్పుడు భోజనంలో ఏదైనా షేర్ చేసుకునే దానికి ఆర్డినేషన్ ఆర్డినెన్స్ బాధపడుతున్నాం. రేపు కష్టం వచ్చినప్పుడు ఇద్దరు ఉండి దాన్ని షేర్ చేసుకుని నిలబడే దానికి ఉంటుంది అనేది ఆలోచించట్లేదు. సో నారో మైండెడ్ ఇంతకుముందు అంటే ఆలోచించేవారు. ఇంతకుముందు ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన వలన తను తినేదానికన్నా ఇతరులు చూసేదానికి ఆనందాన్ని పొందేవారు. అందువల్ల ఇంట్లో ఎంతమంది ఉంటున్నా కానీ నో ప్రాబ్లం. సో నిన్న ఒక డివోటీ ఇక్కడికి వచ్చి వెహికల్ ఒకటి తీసుకున్నాను. నేను అక్కడ మీటింగ్స్ లో ఉన్నప్పుడు ఆయన బాధపడతాను. నేను ఒక చిన్న మేల్కోటి అనే చిన్న ప్లేస్ లో ఉన్నాను, అక్కడ ఫండ్స్ ఎంత రావు, తర్వాత అక్కడ ఏదైనా సేవ చేయాలైనా కానీ బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలన్నా వెహికల్ లేదు, అది లేదు లేదు అని బాధపడుతున్నాను. నేనుండి నా దగ్గర ఒక ఎక్స్ట్రా వెహికల్ ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పాను. అది చాలా హ్యాపీ ఫీల్. ఇది విన్న వేరే భక్తులు నాతో అన్నారు, అది ఎందుకు ఇస్తున్నావు వెహికల్ అన్నారు, మీకేమైనా అవసరం ఉంటుందేమో ఎందుకు ఇస్తున్నా. ఇచ్చే దాంట్లో ఆనందం ఉంది అని అక్కడ కూడా ఇక్కడ భగవత్సేవే, అక్కడ కూడా భగవత్సేవే అనే ఒక ఫీలింగ్ ఉంది. అక్కడ కూడా డెవలప్ అయితే హ్యాపీగా ఉంటుందనే ఒక ఆనందం ఉంది. తర్వాత దానికి ఇన్సూరెన్స్ కట్టాలా ఆయన గౌతమ్ అన్నాడు, వాళ్ళు వెహికల్ ఇచ్చేస్తున్నాం కదా వాళ్ళే కొట్టుకుంటారా అని. మళ్ళీ అక్కడ నుంచి ఏదో బ్రేక్ చేపించాలని రాజమండ్రి చూసి దానిలో వస్తుంటే టైర్ పగిలిపోయింది, 4 టైర్లు బాగాలి, వాళ్ళ టైర్లు కూడా ఇచ్చిస్తండి అన్నాను. ఇది వాళ్ళు చేసుకుంటారు కదా, ఇచ్చేదేమైనా కానీ మంచిగా ఇవ్వాలా నేర్చుకోండి. ఇచ్చేదేదైనా కానీ మంచిగా ఇవ్వాలి, ఏదో ఇస్తున్నాను కదా అని చెప్పి నువ్వు టైర్లు నువ్వే వేసుకోవాలా, ఇన్సూరెన్స్ నువ్వే కట్టుకోవాలా, లాస్ట్లో ఇంజిన్ కూడా నువ్వు మార్చుకోవాలి. నువ్వు ఏదైనా మంచిగా వెళ్తానికి ఇవ్వాలా అనుకున్నప్పుడు భగవంతుడు నీకు ఇస్తాడు. అల్టిమేట్ ఎవరు ఇస్తే నీకు వచ్చిందని ఆయన ఇస్తేనే వచ్చింది. అందుకని ఇక్కడ నుంచి అనుకుంటున్న కోట కొనుక్కోవడానికి చాలా ధర కష్టపడతారు. మన దగ్గర చాలా కాదు నిలబడి ఉంటాయి. మనం ఒకరికి ఇవ్వాలనుకున్నాం భగవంతుడు మనకి ఇస్తున్నాడు, ఏం డౌట్ లేదు, నో ప్రాబ్లం. ఇంతకు ముందు కుటుంబాలు కూడా అట్లాగే ఉండేటండి. కానీ ఇప్పుడు ఇతరులకు ఏదైనా ఇవ్వాలంటే దాంట్లో ఆనందంగా నాకు బాగా గుర్తుంది. మేము చిన్నప్పుడు మా నాన్నగారు 15 రోజులు ఒకసారి ఏదో ఒక అకేషన్ లాగా పెట్టి చుట్టూ ఉండే బంధువుల్ని ఫ్రెండ్స్ని పిలిచి విపరీతంగా వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టేవాళ్ళండి. వాళ్ళు డేట్ చేస్తా ఉండేవాళ్ళు, ఏదో తిరుపతి లేకపోతే మంచి రోజు తినొస్తుంది. అది కూడా రకరకాల మా మాటలు చెప్పి చేసేసి తర్వాత వాళ్ళు తినేటప్పుడు కూడా కాంబినేషన్ చెప్తారు, దీంట్లో ఈ చట్నీ నడుచుకుంటే బాగుంటుంది అట్లాగే చెప్పి వాళ్ళని హ్యాపీగా తినిపించి అని పంపించేవాళ్ళు.
మరి అది చక్కగా ఇవాళ సో మనం ఇప్పుడు ఏంటి అంటే అన్న పనులే మనం షేర్ చేసుకోవాలంటే తక్కువ లేకున్నాము తక్కువలేదు.
వాడి కుదిన వస్తున్నాడు వీడి కుదిన వస్తున్నాడు తట్టుకోలేదు.
ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములే జీర్ణించుకోలేకున్నాము ఇవ్వాలా వస్తున్నా. సో ప్రభుపాద టీచింగ్స్ లో మనం ఎప్పుడైతే ఇతరులకు ఇస్తామో భగవంతుడు మనకి ఇస్తాడు.
మనం ఎప్పుడైతే ఒకరికి ఇవ్వడానికి బాధపడ్డామో భగవంతుడు కూడా మనకి ఇవ్వడానికి బాధపడుతుంది.
సో అందువల్ల ఇప్పుడు ఉండలేకుండా ఉన్నారు కలిసి. నేను అసూయ నేను అసూయ ఎదుటోడు అది ఒక్క మెచ్చుకి ఎక్కువ తింటే వీడికి జీర్ణం కాదన్న వీడి తరగదు. ప్రభుపాదంగా చూడండి ఆయన సంస్థ ద్వారా ప్రపంచం 800,000,000,000 మంది కడుపు నిండా చేస్తారు.
కానీ ఒకప్పుడు ఆయనకి ఒక పూట ప్రసాదం లభించలేదు. ఆయన అగర్వాళ్ళకి రాసిన లెటర్లో ఒక పూట అతి కష్టం మీద నాకు భోజనం లభిస్తుంది అని చెప్పి రాశారు. ఇంకేం డౌట్స్ ఉన్నాయి?
సో యాక్చువల్గా ఏంటి అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఒకవేళ చిన్నప్పుడు మ్యారేజ్ అయిపోయినా కానీ ఈయన గురుకులానికి పోయే దాంట్లో ఆగేదేనండి. సెలవులో వచ్చినప్పుడు బాగా అసలు ఆడుకునేవాళ్ళు అనమాట. ఆయన గృహస్థ బ్రహ్మచారి, గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకునేవాడు. మన హాలిడేస్లో వచ్చినప్పుడు టమాటర్ ఏదో ఆడుకోవడం అలా ఏమి కదా. సో అందరూ కూడా బ్రహ్మచర్యాన్ని కఠినంగా పాటించారు. అప్పుడు కూడా అన్ని రకాలు ఉన్నారు. కొంతమంది లేదు నాకు సుగ్రహస్థ వివేకమే కాదు నేను బ్రహ్మచర్యగానే ఉంటాను అని చెప్పి పూర్తిగా బ్రహ్మచర్యగా వాళ్ళ జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. కొంతమంది గృహస్థులుగా అయి ఉండే వాళ్ళు కూడా పోయి విద్య నేర్చుకుని వచ్చేవాళ్ళు. కొంతమంది ఏంటి అంటే బోర్డింగ్ స్కూల్ కాకుండా అంటే ఆశ్రమంలో పూర్తిగా ఉండకుండా డే స్కాలర్స్ లాగా ఇటువంటి గృహస్థులకు ఉండేవాళ్ళు డే స్కాలర్స్ లాగా వెళ్ళేసి గురుగారి దగ్గర నేర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేది మట్టగోడు ఉండేటువంటి రకరకాల సిచ్యువేషన్. గ్రంథార్థిమద్భాగవతంకి జగద్గురు శ్రీల ప్రభుపాదకి రాధా కృష్ణచంద్ర భగవానికి రాధగోపినాథ్కి రాధాపాత్ర స్వామికి జగన్నాథ్ బలదైన సుభద్రమానికి గోవింద శ్రీనివాస్కి నవనీతాకి ఇక ఎవరు ప్రేమనందే అనేది